గుడ్ ఈవినింగ్. ప్రభునందు ప్రియులారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం యొక్క చివరి దినాల్లో మీరంతా కూడాను దేవుని యొక్క సన్నిధిలో తగినంత సమయం గడుపుతూ మీ హృదయములను పరిశోధించుకుంటూ ఆయన యొక్క వెలుగులో మీ హృదయములను సరిచేసుకొనగలుగుతున్నారని నేను నమ్ముతున్నాను. ఈ దినమందు ఈ క్రిస్మస్ సిరీస్లో మనం ఇస్తున్నటువంటి ఈ పాఠముల యొక్క చివరి దశలోనికి మనం వచ్చాము. మనము ఈ దినమందు జ్ఞానులు యేసును దర్శించుటను గురించి చూడబోతున్నాము. ఈ యొక్క భాగములు మత్తయి సువార్త 2:1-12 వరకు వ్రాయబడి ఉన్నది. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హేరోదు రాజు ఆ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే. ఎలయనగా, యూదయ దేశపు బెత్లెహేమ నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇస్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంత భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత హేరోదునొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభువును సందర్శించినటువంటి సందర్భానికి సంబంధించి కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ అనేటువంటివి పండితుల మధ్య ఉన్నాయి. కొందరు ఒకటి కరెక్ట్ అని చెప్తే మరికొంతమంది ఇంకొకటి కరెక్ట్ అని వాదించేటువంటి వారు ఉన్నారు. ఈ యొక్క వాదనని పండితులకు మనం విడిచిపెట్టేద్దాం. అయితే ఈ వాదనల వల్ల మార్పు అనేటువంటిది, అంటే జ్ఞానులు వచ్చి ప్రభువును చూచి ఆయనకు సాగిలపడి మ్రొక్కటం అనేటువంటి విషయము ఏ విధంగానూ మార్పు చెందదు. అయితే వారు ఎప్పుడు వచ్చారు అనేటువంటి విషయము మాత్రము కొంత మారచ్చు. అది అప్రధానమైనటువంటి విషయం కాబట్టి దాని విషయం మనము ఇక్కడ పట్టించుకోలేదు. ఈ విషయాలలో మొట్టమొదటిది ఏంటంటే, జ్ఞానులకు తార ఎప్పుడూ ప్రత్యక్షమైనది. కొంతమంది క్రీస్తు ప్రభు పుట్టుకకు 2 సంవత్సరముల ముందు అది ప్రత్యక్షమైనది అని చెప్తా ఉంటారు. కొంతమంది మరో విధంగా జరిగింది అని చెప్తూ ఉంటారు. దానిని గురించి మనం ధ్యానించనయ్యున్నటువంటి ఈ యొక్క అంశంలో ధ్యానించలేదు. ఇకపోతే రెండవది, తార జ్ఞానులను ఎక్కడ నుండి ఎక్కడి వరకు లీడ్ చేసింది అనేటువంటి విషయానికి సంబంధించినటువంటిది. కొందరు ఏమని చెప్తారంటే, ఈ తార జ్ఞానులను వారు ఎక్కడైతే చూశారో అక్కడ నుండి యెరూషలేం వరకు మొట్టమొదటి లీడ్ చేసింది. అంటే వారు వెళుతున్నటువంటి త్రోవకు ముందుగా నడుస్తూ వారిని యెరూషలేం వరకు తీసుకెళ్ళింది. ఆ తర్వాత హేరోదును వారు కలిసిన తర్వాత యెరూషలేము నుండి బెత్లెహేము వరకు వారిని నడిపించింది అని వాదించేటువంటి వారు కొందరున్నారు. అయితే ఇక్కడ మనం జ్ఞానులు వారు తారను చూచినటువంటి ప్రదేశము నుండి యెరూషలేము వరకు వారిని తారను నడిపించినట్లుగా మనము భావించట్లేదు. కానీ హేరోదును కలిసిన తర్వాత యెరూషలేము నుండి బెత్లెహేము వరకు తార వారిని నడిపించినట్లుగా మనం భావిస్తూ ఉన్నాము. ఇది ఒకవేళ తప్పైతే తప్పై ఉండవచ్చును. అయితే పండితులైనటువంటి వారి మధ్య కూడా దీనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీస్, వారి వాదనలు వారికి ఉన్నవి. కాబట్టి దీని వలన సువార్త అనేటువంటిది మారింది లేదు. జ్ఞానులు అనేటువంటి వారు ఎప్పుడు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి అనేటువంటి విషయం కొద్దిగా మారవచ్చు. అంతవరకే తప్ప జ్ఞానులు వచ్చారా, యేసుప్రభుని దర్శించారా లేదా అనేటువంటి విషయం మాత్రం మారదు. కాబట్టి దానిని పెద్దగా పట్టించుకోనవలసినటువంటి అవసరం లేదని నేను భావించాను. ఇక మూడవదిగా, గొల్లలు జ్ఞానులు ఒకేసారి యేసుప్రభు వద్దకు వచ్చారా దర్శించేటప్పుడు అనేటువంటి విషయానికి సంబంధించినది. కొందరు ఒకేసారి వచ్చి దర్శించారు అని చెప్పేవారుంటే కొంతమంది కాదు కాదు వారు ఒకసారి వచ్చారు, వీరు మరొకసారి వచ్చారు అని చెప్పేటువంటి వారు ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి వాదనలు కూడా పండితుల మధ్య ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన విషయాల్ని కూడా మనం ఇక్కడ ధ్యానంలో పట్టించుకోలేదు. ఈ విషయాలు మీరంతా కూడాను కొంత గమనించగలరని నేను ఆశిస్తాను. ఇక ఇప్పుడు మన ధ్యానాంశానికి వెళదాం. క్రీస్తు ప్రభువు జన్మించినటువంటి సమయంలో ఇస్రాయేలును పరిపాలిస్తున్నటువంటి వాడు హేరోదు మహారాజు. ఈ హేరోదు మహారాజు ఆనాటి రోమా ప్రభుత్వం చేత ఇస్రాయేలును పరిపాలించుటకు నియమించబడినటువంటి వాడు. ఆయనకి ఇచ్చినటువంటి డెసిగ్నేషన్ ఏంటంటే యూదయ రాజు, యూదులకు రాజు అనేటువంటి డెసిగ్నేషను తాను వారి వద్ద నుండి పొంది ఉన్నాడు. ఈ విధముగా హేరోదు రాజుగా ఉంటున్న సమయంలో జరిగినటువంటి సంఘటన యేసుక్రీస్తు యొక్క జన్మించటం అనేటువంటిది. యేసు జన్మించినప్పుడు మొదటిగా మనం గొల్లలు రావటం అనేటువంటి దాని గురించి ఆలోచించాము. అది ఏ విధంగా జరిగినది అనేటువంటి దాని గురించి మనము గతంలో చూడటం జరిగింది. ఈ దినమందు మనం చూస్తున్నటువంటిది ఇది జ్ఞానులైనటువంటి వారు యేసు ప్రభు నద్దు రావటం అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచిస్తూ ఉన్నాము. ఈ జ్ఞానులు తూర్పు దిక్కున ఒక తారను చూచినారు, నక్షత్రాన్ని చూచారు. వారేం చేశారంటే ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు ఇదేంటి, నక్షత్రం కొత్తగా ఉన్నది, ఇప్పటి వరకు ఎప్పుడునూ మనం చూడనటువంటి యొక్క నక్షత్రం ఇక్కడ కనబడుతున్నదే, దీని యొక్క అర్థమయమై ఉండవచ్చును అని దాన్ని చూచిన వారు దానిని గురించి ఆలోచించి తమకున్నటువంటి ఆ యొక్క జ్ఞానమును అప్లై చేస్తూ వారు ఏమని పరిశోధనలో తేల్చుకున్నారంటే ఇది కొత్త రాజు పుట్టినప్పుడు ఉద్భవించేటువంటి తార అయి ఉన్నది అని తెలుసుకున్న తర్వాత ఆ రాజు ఎక్కడ పుట్టనై ఉన్నాడో వారికి సరిగా తెలియలేదు, అంటే క్లియర్గా తెలియలేదు. గొల్లల విషయంలో జరిగినటువంటిది ఏంటంటే దూత క్లియర్గా అడ్రస్ ఎక్కడ పుట్టనై ఉన్నాడనేటువంటిది ఆ గొల్లలకు తెలియజేయటం జరిగింది. ఆ విధంగా వీరికి క్లియర్గా దూతను తెలియజేయకపోవటం వలన వీరి జ్ఞానం కూడా ఉపయోగించి వీరు తెలుసుకున్నందువలన వీరేం చేశారంటే సుమారుగా ఇక్కడ ఉండి ఉండవచ్చును అనేటువంటి ఉద్దేశం చేత ఎగ్జాక్ట్ అడ్రస్ తెలియకుండగా వారు ఆ ప్రదేశంలో ఉండవచ్చును అనేటువంటి ఉద్దేశంతో యూదయ దేశమునకు వచ్చి వారు యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కింగ్ను, అప్పటికి హేరోదు రాజు ఉన్నాడు, ఆ హేరోదు రాజు దగ్గరకు వాకప్ చేయటానికని వెళ్ళారు. హేరోదు రాజు అప్పటికే తను ఆ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి, తాను యూదుల రాజుగా పరిగణింపబడుతున్నాడు కాబట్టి వీళ్ళు వచ్చి ఉదయరాజు ఎక్కడ పుట్టి ఉన్నాడు అని అడిగేటప్పటికల్లా చటమేంటి, ఆల్రెడీ చాలా కాలం నుండి ఇక్కడ యోదయరాజు పరిపాలిస్తూ ఉన్నాడు, అయితే పుట్టడం అనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చింది అసలు అని ఆరాధిశారు. ఆరాధిస్తే ఇదిగో మేము తూర్పు దిక్కున నక్షత్రం చూచాం, ఈ నక్షత్రం యొక్క అర్థం ఏంటంటే కొత్త రాజు పుట్టినప్పుడు మాత్రమే ఇది ఉద్భవించేటువంటి తార అయి ఉన్నది, అది మా పరిశీలన, మాకున్నటువంటి జ్ఞానమును బట్టి మేము పరిశోధన చేసి నిర్ణయించినటువంటిది, కాబట్టి ఆ రాజు ఎక్కడ పుట్టాడో చూద్దామని చెప్పి మేము ఇక్కడ వచ్చామని అంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసిన తర్వాత అప్పుడు హేరోదురాజు కలవరపట్టం ప్రారంభించాడు. ఎందుకంటే తానే యూదయరాజుగా ఉన్నాడప్పుడు, యూదులకు రాజుగా ఉన్నాడు, ఆ సమయంలో మరొక రాజు పుట్టటమేమిటి, ఇది తన స్థానానికి ఏ విధముగా ముప్పు తెచ్చిపెట్టగలదు, తనను ఏ విధంగా తొలగిపోయేలా చేయగలదు అనేటువంటి విషయాన్ని గురించి తాను తీవ్రంగా కలవరపడటం అనేటువంటిది జరిగింది. దానితో తాను తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ విషయమునకు సంబంధించినటువంటి పెద్దలైనటువంటి వారిని, అంటే దీనికి సంబంధించినటువంటి యాజకులు, ఆ తర్వాత శాస్త్రులు ఇలాంటి వారందరినీ పిలిపించి ఏమిటి, వీరు ఎక్కడి నుంచో వచ్చారని చెప్తున్నారు, వీరు చెప్పేటువంటి విషయం ఇలా ఉన్నది కాబట్టి ఇలాంటిది ఏమైనా ధర్మశాస్త్రంలో కానీ ఎక్కడైనా ప్రవక్తలు చెప్పబడినటువంటి వాటిలో కానీ ఏమైనా వ్రాయబడి ఉన్నదా, ఇలాంటి రాజు ఎవరైనా రావలసి ఉన్నదా, పుట్టవలసి ఉన్నదా, పుడితే ఎక్కడ పుట్టనై ఉన్నాడు, ఎప్పుడు పుట్టనై ఉన్నాడు, దీనికి సంబంధించినటువంటి సమాచారం మీరు గ్రంథాలని పరిశోధించి నాకు తెలియజేయండి అని వారితో చెప్పాడు. ఎవరితో? యాజకులతోను శాస్త్రులతోను ఈ హేరోద్రాదు చెప్పటం జరిగింది. ఈ వార్త దావానల మొత్తం అంతా కూడాను యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా తెలిసినప్పుడు వాళ్ళంతా కూడా కలవరపడ్డారు. వాళ్ళు ఎందుకు కలవరపడ్డారంటే, ఇప్పటికే మాకు హేరోద్రాజు అనేటువంటి రాజు ఉన్నాడు, ఈ హేరోద్రాజు వాళ్ళని పరిపాలించటం అనేటువంటిది వాళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే అతడు పూర్తిగా యూదుడు కానివాడు కాబట్టి, ఇది రోమ ప్రభుత్వం చేత నియమింపబడినటువంటి పాలన కాబట్టి, యూదుల రాజు కొత్తగా పుట్టాడు అనేటప్పటికీ ఈ యూదుల రాజు ఎవరై ఉండవచ్చు, ఎక్కడ పుట్టి ఉండవచ్చును, ఇది ఎలాంటి పరిణామాలకి తావు తీయనై ఉన్నది, దీనివల్ల ఏమి సంభవింపనై ఉన్నది అనేటువంటి ఈ యొక్క అంశాలన్నీ కూడా వారు కూడా ఆలోచించుకుంటూ మాట్లాడుకోవటం జరిగింది, కలవరపడటం జరిగింది. ఆ సందర్భంలో చెప్పబడినటువంటి అంశములను మనం ఈ దిన ముందు పరిశీలించబోతున్నాము. ఈ క్రమంలో మొదటి మూడు వచనములను మనము గమనించినట్లయితే ఏమని వ్రాయబడి ఉన్నదంటే, రాజైన హెరోదు దినములయందు యూదయ దేశపు బెతలహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. హెరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేం వారందరూ కలవరపడిరి అని వ్రాయబడి ఉన్నది. తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఈ యొక్క నక్షత్రమును చూచారు. అయితే వారి నక్షత్రమును చూచిన తర్వాత ఈ రాజు ఎవరై ఉన్నారో చూడవల్లని ఆశించినటువంటి వారే వారు ప్రయాణించి చాలా దూరము యెరూషలేములోని హెరోదు వద్దకు రావటం అనేటువంటిది జరిగింది. వారు హెరోదు వద్దకు వచ్చి అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు, ఆయనను పూజింపవచ్చితమని కూడా చెప్పారు. దానితోటి హెరోదు రాజు గారికి మింగుడు పడలేదు. యూదుల రాజుకు నేనై ఉండగా నన్ను అందరూ రాజుగా పొగుడుతూ ఉన్నారు, నన్ను రాజుగా చూస్తూ ఉన్నారు, అయితే కొత్తగా యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు అని అడుగుతున్నారు వీళ్ళు. పైగా ఆయనను పూజింపవచ్చితమని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ రాజు గనక ఒకవేళ పుట్టి ఉన్నట్లయితే ఇతను నాకు నా స్థానానికి ముప్పు కలిగించగలిగినటువంటి వాడై ఉన్నాడు కాబట్టి ఇతను లేకుండా చేసివేయాలి, దానికి మార్గం ఏంటి, అతను లేకుండా చేయాలంటే సంహరించి వేయాలి అనేటువంటిది యెరూషలేము యొక్క బుర్రలో వెనకాల పనిచేస్తూ ఉన్నది. అయితే తన బుర్రలో వచ్చినటువంటి తలంపులన్నీ కూడా బయటకు చెప్పకుండా నెమ్మదిగా పరిస్థితులను సరి చేసుకుంటూ ఉన్నాడు, అంటే అనుకూలంగా మలుచుకునే విధంగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నాడు ఈ యెరూషలేము. సాధారణంగా వ్యాపార రంగంలో కానీ ఇక పోటీ పడేటువంటి ఇతరితర రంగాలలో కానీ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే, తమకున్నటువంటి పోటీని తగ్గించుకునేలాగా చేసేందుకు వారు రకరకములైనటువంటి తంత్రములను ఉపయోగిస్తూ ఉంటారు. పక్క పక్కనే ఉండి ఒకే రకమైనటువంటి బిజినెస్ చేస్తున్నటువంటి వ్యాపారస్తులు ఉన్నట్లయితే వారిలో పోటీ తత్వం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఒకరు రెండవ వారి కన్నా పై చేయి సాధించాలంటే రెండవ వారు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. దానికోసం ఎన్ని రకాలైనటువంటి ప్రయత్నాలన్నా సరే వారు చేసేటువంటి వారుగా ఉంటారు, ఆలోచనలు ఆలోచించేటువంటి వారుగా ఉంటుంటారు. కొన్నిసార్లు అనుకోని రీతిగా ఈ పక్కనే ఉన్నటువంటి ఆ వ్యాపారం అనేటువంటిది అమ్మకానికి వచ్చినట్లయితే ఎంతైనా సరే పెట్టేసి దాన్ని కొనేసుకొని ఆ ఆస్తిని వీళ్ళు సొంతం చేసుకోవటం ద్వారా ఇక మొత్తం అంతా కూడాను అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడాను వీళ్ళ ఆధీనంలో ఉండేలాగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సేల్స్ అని కూడాను వీళ్ళు చేసే విధంగా చేసుకుంటూ ఉంటారు. ఇది మనము సాధారణంగా వ్యాపార రంగంలో చూసేటువంటిదే. ఇంకా వ్యాపారమే కాదు, చాలా రకాలైనటువంటి రంగాల్లో దీనిని మనం చూడవచ్చు. పొలిటికల్గా కూడా మనం ఆలోచించినట్లయితే, నేను ఎలక్షన్లో గెలవాలని అంటే నా ప్రత్యర్థిని తగ్గించేలా చూడాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆలోచనలు ఆలోచించేటువంటి వారు ఉన్నారు, వాటిని అమలు జరిపేటువంటి వారు ఉన్నారు. ఈ రకంగా ఎదుటి వారిని చంపేసే విధంగా కూడా ఎలక్షన్లో అనేక సార్లు మనం చూస్తూ ఉంటాం. పలాని పార్టీకి చెందినటువంటి ఈ ప్రత్యర్థిని ఈ పలాని పార్టీ వాళ్ళు చంపివేశారు అని చెప్పి ఇలాగ వార్తల్లో మనం అనేక సార్లు చూస్తూ ఉంటాము. ఇవి లోకరీతిగా జరిగేటువంటి విషయము. ఇదే విధంగా ఇక్కడ మన హేరోద్రాజు ఏం చేస్తున్నాడంటే, క్రీస్తు ప్రభువును లేకుండా చేయలేను. అప్పటికి ఇంకా క్రీస్తు ప్రభు అని అతనికి తెలియదు, కానీ అతను ఈ కొత్తగా పుట్టినటువంటి యూదుల రాజును లేకుండా చేయాలని అప్పటికే హృదయములో నిర్ణయించుకున్నటువంటి వాడై ఈ గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి కలవరం చెందినటువంటి హేరోద్రాజు గనుక తన స్థానానికి ఏమైనా సమస్య వస్తుందేమో అని దానికి సంబంధించినటువంటి సమాచారం అంతా గ్యాదర్ చేసేందుకు దానికి సంబంధించినటువంటి వ్యక్తులను పిలిపించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక 5వ వచనంలో మనం చూసినట్లయితే, అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలా అనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. ఎప్పుడైతే వీళ్ళందరూ పిలువబడ్డారో వీరి గ్రంథాలని వాటిని పరిశోధించి హేరోద్రాజుకు తెలియజేసినటువంటి విషయం ఏమిటంటే, అలాంటి రాజు ఎవరైనా పుట్టనై ఉన్నట్లయితే వారు యూదా బెత్లెహేములో నుండే రావలసి ఉన్నదండి. ఎందుకంటే గ్రంథాలలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, కాబట్టి ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించేటువంటి అధిపతి ఆ ప్రదేశం నుండి రావాలి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది, ప్రవక్త చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ వార్త ఈ ప్రదేశానికి సంబంధించినటువంటిది అయి ఉండి ఉండవచ్చును అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి హేరోదు కొత్తగా ఉద్భవించినటువంటి ఈ రాజు ఇక్కడ ఉండనై ఉన్నాడని తెలుసుకున్నటువంటి వాడే దీన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఆలోచించాడు. ఇక్కడ యూదయ బెత్లెహేము అని వ్రాయబడి ఉన్నది. ఈ రోజుల్లో ఒకే పేరున్న ఊర్లు ఒకటి కన్నా ఎక్కువ ఉన్నట్లే ఆ రోజుల్లో కూడా బెత్లెహేము అనేటువంటి పేరు ఉన్న ఊరు మరో చోట కూడా ఉంది. అందువల్ల ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేసేందుకు దీన్ని ఏమని పిలిచేవారు అంటే యూదయలో ఉన్నటువంటి బెత్లెహేము లేకపోతే యూదయ బెత్లెహేము అని పిలిచేవారు. ఎందుకంటే మరి ఒక బెత్లెహేము కూడా ఉన్నది కాబట్టి అదా ఇదా అనేటువంటి దానికి మధ్యన వ్యత్యాసం తెలిపేందుకు ఆ రకంగా పిలుస్తూ ఉండేటువంటి వారు. ఇక 6 నుండి 8 వరకు మనం చదివినట్లయితే, అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, అప్పటికే వీళ్ళు పలాన చోట పుట్టనై ఉన్నాడండి అని చెప్పినటువంటి విషయము తనకి తెలిసింది. అయితే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలని ఈ హేరోద్రాజు అనుకుంటున్నాడు. దానితో వచ్చినటువంటి జ్ఞానుల్ని వాడుకోవాలని ఆలోచించాడు. ఆలోచించి ఏమని చెప్తున్నాడంటే, కుటిలముగా కపటంగా ఏమని చెప్తున్నాడంటే, హేరోజు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకుని, మీరు వెళ్ళి ఆ శిశు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి పంపుతూ ఉన్నాడు. ఇక్కడ హేరోదు హృదయంలో ఉన్నటువంటిది ఏంటంటే, కొత్తగా పుట్టినటువంటి ఈ రాజు యొక్క బెడద లేకుండా తన వలన తన స్థానానికి ఏ విధమైనటువంటి ముప్పు లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. సంహరించి వేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. అయితే పైకి ఏమని చెప్తా ఉన్నాడంటే, పరిష్కారంగా వారు ఎప్పుడు పుట్టాడు, ఏమిటి, మీరంతకాలం అయింది చూసి, ఓహో ఎక్కడ చూచారు, ఇలాంటి సమాచారం అంతా అడిగి తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు వెళ్ళండి, వెళ్ళి జాగ్రత్తగా విచారించి అనే మాట వాడుతున్నాడు అక్కడ. సో ఇదంతా కూడాను మీరు జాగ్రత్తగా విచారించి తెలుసుకోండి, ఏదో గాలి వార్తలు ఇలాంటివి అయితే పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది గాలి వార్త లేకపోతే నిజంగానే జరిగిందా, నిజంగా జరగనై ఉన్నదా, ఇదంతా కూడాను మీరు పరిశీలించి పరీక్షించి తెలుసుకున్న తర్వాత వచ్చి నాకు సమాచారం చెప్పండి. ఎందుకంటే నేను కూడా వెళ్ళి ఆయనను పూజించాలని అనుకుంటున్నాను అని వాళ్లతో అన్ని పచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నాడు హేరోదు మహారాజు. ఇక్కడ హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇలాంటి కుటిలమైనటువంటి పనులన్నీ కూడా సాధారణంగా రహస్యంగానే జరుగుతూ ఉంటాయి. చాలా మంది హృదయాంతరంగంలో ఒక విషయం పెట్టుకుంటారు, అయితే దానికి ప్లాన్ చేస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే కుటిలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా ప్రేమగా ఉన్నట్లుగా వారు ఎంతో ఆప్యాయతగా మాట్లాడుతూ ఎంతో కన్సర్న్ కలిగి ఉన్నట్లుగా వారు చెప్పేటువంటి మాటల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. అయితే వారి హృదయాంతరంగంలో వారు పన్నుతున్నటువంటి యొక్క పన్నాగం అనేటువంటిది బహువ్యత్యాసంగా ఉండేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. మనము ఈ దినాల్లో చూసినట్లయితే ఈ పరిస్థితిని ఎక్కడైనా మనం చూడవచ్చు, ఏ రంగంలోనైనా మనం చూడవచ్చు. చివరికి చాలా చాలా విచారకరమైనటువంటి విషయం ఏమిటంటే మన యొక్క సంస్థలలోనూ సంఘాలలో సహితము ఇలాంటి వాటిని మనం చూస్తూ ఉన్నాము. పాస్టర్స్ అయినటువంటి వారిలో సహితము ఇలాంటి నేచరు మనము చూస్తూ ఉన్నాము. వారి యొక్క స్థానానికి గనుక వారి యొక్క పదవికి గనుక ముప్పు ఏదైనా వాటిల్లేలా ఉన్నట్లయితే వారు సహితము ఇలాంటి పండాగములు పన్నుతూ వాటిని అమలు చేసేటువంటి విధంగా మన సంఘాలు అనేటువంటివి తయారైపోతున్నాయి. మీరు ఏ సంఘానికైనా వెళ్ళండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ సంఘమైనా సరే వెళ్ళండి, వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసినట్లయితే అది కొంతకాలం సాగినటువంటి కొంత కన్సిడరబుల్ టైం ఉన్నటువంటి సంఘమై ఉన్నట్లయితే అక్కడ మీరు ఇలాంటి వార్తలు కొన్ని వినవచ్చు, ఇలాంటి పరిస్థితులు మీరు కొన్ని తప్పనిసరిగా చూడవచ్చు. ఇది బహు విచారకరమైనటువంటి విషయము. కానీ దేవుని పని ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో సాతాను కూడా తన పనులను మరో పక్క నుంచి చేయటం అనేటువంటిది మొదటి నుండి అనాది నుండి జరుగుతున్నటువంటి విషయము. సాతానుడు రెండు రకాలుగా పనిచేస్తాడు. దేవుని యొక్క సంఘమునకు వెలుపల నుండి పనిచేసేటువంటి విధం ఉంటుంది. రెండవది ఏంటంటే సంఘము లోపలే అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్నే పట్టుకొని వారి ద్వారా పనిచేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పట్టుకొని పనిచేసేటువంటి విధంలో ఈ ఇంటర్నల్గా మనుషులను పట్టుకొని వారి ద్వారా పనిచేసేటువంటి ఈ యొక్క పద్ధతిలో సాతానుడు కొన్నిసార్లు వాక్యమును బోధించేటువంటి వారిని సహితము, నాయకులైనటువంటి వారిని సహితము ఉపయోగించుకోవటం అనేటువంటిది బహు దురదృష్టకరమైనటువంటి విషయం. కానీ అది జరుగుతూ ఉన్నది. దాని విషయమై మనము భారముతో ప్రార్థన చేసేటువంటి వారమే ఉండాలి. ఇక హేరోదు ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకున్నాడు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఎంతకాలం క్రితము ఈ విషయం జరిగింది, ఆ లెక్కన ఈ రోజుకు పుట్టిన శిశువుకు వయసు సుమారు ఎంత ఉండి ఉండవచ్చు అనే లెక్క అంతా కూడా లోపల కట్టుకుంటాం అన్నాడు ఈ హేరోదు మహారాజు. బయటికి చెప్పట్లేదు కానీ ఇదంతా లోపల ప్రాసెస్ చేసుకుంటూ ఉన్నాడు. చేసుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఇక్కడ రాజు ఉద్దేశము తనకు పోటీ లేకుండా తన స్థానానికి ఎదురు లేకుండా చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం, తన ఉద్దేశం అసలు అది. అయితే దాన్ని నెరవేర్చుకునేందుకు కుటిలంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు ఒకటి, రెండవది అబద్ధాలు చెప్తున్నాడు. ఇక తన హృదయంలోని కోరిక చొప్పున తిరిగి తన యొద్దకు వచ్చే జ్ఞానుల నుండి మరింత సమాచారం రాబట్టి ఆ శిశువును సంహరించేయాలి అనేటువంటిది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. అయితే వారు శిశువును దర్శించిన తర్వాత ఇప్పటి నుండి మనం కొద్ది సేపట్లో మనం ఈ విషయాన్ని చూడబోతున్నాము. జ్ఞానులు శిశువును దర్శించిన తర్వాత తిరిగి తన యొద్దకు రాకుండా వేరే మార్గమున దూత ద్వారా బోధింపబడి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఈ విధంగా జరిగిందో జ్ఞానులు తనను అపహసించరని తెలుసుకున్నటువంటి హేరోదు మరింత ఘాతుకానికి ఒడిగట్టినట్లుగా మనం తర్వాత చూడవచ్చు. అది ఏం చేశాడంటే 2 సంవత్సరాల క్రింద ఉన్న పిల్లలందరినీ హత్య చేయించినట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే ఏం చేశాడంటే ఏ విధంగానైనా సరే ఆ పుట్టినటువంటి రాజు చంపివేయబడాలి, కాబట్టి దానికోసం శాసనమనైనా సరే చేసి ఒకరికి మించి ఎంతమంది చనిపోయినా సరే పసిపిల్లలు వారందరూతో పాటు ఈ కొత్తగా పుట్టినటువంటి ఈ శిశువు కూడా చనిపోవాలి అనేటువంటి ఉద్దేశం చేత తాను లెక్క కట్టుకున్నటువంటి ఆ లెక్కల ప్రకారము సుమారుగా ఆ శిశువుకు ఈ దినమునకు ఈ వయసు ఉండి ఉండవచ్చు. కాబట్టి ఈ వయసు ఉన్నటువంటి పిల్లల్ని అందరినీ చంపివేయాలి, దానిలో సేఫ్ సైడ్ గా ఉండేలాగా కొంత వయసు దానికి కొంత కలుపుకొని మొత్తం 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లల్ని కనుక అందరినీ చంపేసినట్లయితే దాంతో మనకింకా డౌట్ లేకుండా తప్పనిసరిగా ఈ శిశువు మరణించడం జరుగుతుంది అని లెక్క కట్టుకుని ఆ విధమైనటువంటి ఘాతుకానికి ఒడిగట్టి శాసనం చేసి పిల్లల్ని అందరినీ చంపించి వేసినట్లుగా తర్వాత మనం చూడవచ్చు. దీనిని మనం చూచినట్లయితే స్వార్థ ప్రయోజనాల్ని, స్థానాన్ని, పదవిని ఆశించేటువంటి వారు వాటిని పొందేందుకు దేనికైనా ఒడిగట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇది మనం ఈ లోకరీతిగా అనేక సార్లు చూస్తూ ఉంటాం. కానీ మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా సంఘములలో సహితము ఇలాంటి పరిస్థితులు కనపడటం అనేటువంటిది బహువిచారకరమైనటువంటి విషయము. దాని విషయమై మనము బాగా ప్రార్థించవలసి ఉన్నది. 9వ వచనం మనం చూచినట్లయితే, వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ మనం చూచినప్పుడు ఈ నక్షత్రం తూర్పు దిక్కిన వారికి కనబడింది. అందువల్ల జ్ఞానులు వారికి ఎగ్జాక్ట్గా ఎక్కడ పుట్టాడో తెలియకపోవటం వలన హేరోదరాజు వద్దకు వెళ్ళారు. ఎందుకంటే అప్పటికే హేరోదరాజు అక్కడ యూదుల రాజుగా పరిగణింపబడుతున్నాడు కాబట్టి ఆయనకు విషయము రాజుగా తప్పనిసరిగా తెలిసి ఉండవలసి ఉంటుంది అనేటువంటి ఉద్దేశం చేత అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే అప్పుడు యూదుల రాజు అని పిలువబడుతున్నటువంటి వాడు అతడే కాబట్టి అక్కడ సమాచారం దొరుకుతుందని వీళ్ళు ఆశించారు. కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని వాళ్ళు వెళ్ళిన తర్వాత తెలుసుకున్నారు. ఇక తర్వాత ఇక్కడ మనం గమనిస్తున్నటువంటిది ఏంటంటే, ఇక హేరోదు నుండి బెత్లెహేము బయలుదేరిన జ్ఞానులకు వారు మునుపు చూచిన ఆ నక్షత్రం మరల కనబడి వారిని గైడ్ చేయటం ప్రారంభించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. వారికి నక్షత్రం అనేటువంటిది తూర్పు దిక్కున కనపడింది. ఇక్కడ నుండి వీళ్ళు హేరోదు రాజు యొద్దకు వచ్చే వరకు ఈ నక్షత్రము వాళ్ళని గైడ్ చేసినట్టుగా ఎక్కడ చెప్పబడలేదు ఇక్కడ మనం చదివినటువంటి విషయములలో. కాబట్టి జ్ఞానులంతా కూడాను తమ యొక్క జ్ఞానమును ఉపయోగించుకొని సుమారుగా ఎక్కడ పుట్టి ఉండవచ్చు అనేటువంటి విషయం చొప్పున వారు హేరోదు యొద్దకు రావటం జరిగింది. హేరోదు యొద్ద విషయాలన్నీ జరిగిపోయిన తర్వాత హేరోదు పలానా చోట పుట్టి ఉంటాడు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పి పంపించినప్పుడు అక్కడ నుండి వెళుతున్నప్పుడు వారు ఈ నక్షత్రాన్ని తిరిగి చూడటం అనేటువంటిది మళ్ళీ మనం చూస్తూ ఉన్నాము. ఈ నక్షత్రం వారికి కనబడిన ప్రదేశం నుండి నేరుగా ఎందుకు బెత్లెహేము వరకు గైడ్ చేస్తూ తీసుకుపోలేదు? హేరోదు వద్ద పొంచి ఉన్న ప్రమాదం ఉంది అని తెలిసినా కానీ అతని వద్దకు వెళ్ళటాన్ని తప్పించి జ్ఞానులను ఆ నక్షత్రమే నడిపించి ఉండొచ్చు కదా అనే డౌట్స్ మనకి రావచ్చు. దేవుని కార్యములు ఏ విధంగా జరుగుతాయంటే ఆయన ప్రణాళికల చొప్పున జరిగేటువంటి వై ఉంటా ఉంటాయి. ఆయన ప్రణాళికలు కొన్ని విషయాలు అన్ని విషయాలు కాకపోయినా కొన్ని విషయాలు ప్రధానమైనటువంటివి ముందుగానే తన ప్రవక్తల ద్వారా ఆయన తెలియజేయటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఆ ప్రవచనములు అనేటువంటివి తప్పనిసరిగా నెరవేరవలసి ఉన్నది. ఒకవేళ ఇప్పుడు మనం అనుకున్నట్లుగా అంటే హేరోదు యొద్దకు రాకుండగా ఆ నక్షత్రమే వారికి కనబడిన ప్రదేశం నుండి నేరుగా బెత్లెహేమునకే తీసుకుని పోయి ఉండినట్లయితే అప్పుడు రామాలో అంగలార్పు వినబడను అనేటువంటి ఆ యొక్క ప్రవచనము నెరవేరేటువంటి అవకాశం ఉండదు. అయితే దేవుని నిర్ణయానుసారము అది జరగవలసి ఉన్నది. అది ముందుగా ప్రవక్త చేత పలిగించబడినటువంటి ప్రవచనమై ఉన్నది. కాబట్టి దాని నెరవేర్పు జరుగు నిమిత్తము ఈ విధంగానే జరిగి ఉన్నది. దేవుని పనులు అనేటువంటివి, పద్ధతులు అనేటువంటివి మన పద్ధతులకు వ్యత్యాసంగా ఉంటూ ఉంటాయి. ఆయన పనులు తాను మొదటిగా తన ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు నెరవేరే విధంగా జరిగే సమస్తము ఆయన చిత్తాన్ని, ఉద్దేశాన్ని నెరవేర్చేదిగా ఉంటూ ఉంటుంది. ఆ విధమైనటువంటి పద్ధతి చొప్పున జరిగినటువంటి అంశములన్నీ కూడాను, కార్యములన్నీ కూడాను జరిగినట్లుగా మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇక 10 నుండి 12 వచనముల వరకు మనం చూచినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు నొద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. హేరోదు వద్ద నుండి బయలుదేరినటువంటి ఆ జ్ఞానులకు తిరిగి నక్షత్రం కనపట్టం చూసి వారు అత్యానంత భరితులయ్యారు. హేరోదు యొద్దకు వచ్చే వరకు ఆ నక్షత్రం మళ్ళీ కనపడలేదు. అయితే హేరోదు నుండి బెత్లెహేముకు వెళ్లేటువంటి మార్గంలో తిరిగి ఆ నక్షత్రం ప్రత్యక్షం అవుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఇక రెండవది, ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడినట్లుగాను పూజిస్తున్నట్లుగాను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈ యొక్క నక్షత్రము హేరోదు నుండి బయలుదేరిన తర్వాత నేరుగా వచ్చి ఎక్కడైతే క్రీస్తు ప్రభువు ఉన్నాడో ఆ గృహమునకు వచ్చి నిలిచిపోయింది. దీని ఆధారంగా వారు ఎగ్జాక్ట్గా క్రీస్తు ప్రభు ఎక్కడ ఉన్నాడో ఆ ప్రదేశమునకు వచ్చి ఆ ఇంటిలోనికి వెళ్ళి తల్లి అయిన మరియను చూడగలిగినారు, శిశువును చూడగలిగినారు, సాగిలపడినారు, ఆయనను పూజించారని చెప్పబడుతున్నది. ఇక ఆ తర్వాత వారు తెచ్చినటువంటి విలువైనటువంటి కానుకలను, బంగారమును, సాంబ్రాణిని, బోలమును ఆయనకు సమర్పించినట్లు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ జ్ఞానులను మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా ఎక్కడో నక్షత్రాన్ని చూచి తమ జ్ఞానము చొప్పున దానిని విశ్లేషించి వారు నూతనమైనటువంటి రాజు పుట్టినట్టుగా అవగాహనకు వచ్చారు, నిర్ధారించుకున్నారు. నిర్ధారించుకున్న తర్వాత ఆ శిశువును చూడాలనేటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నిర్ణయం తీసుకుంటేనే సరిపోదు, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి దానిని కొనసాగిస్తూ దానిని పూర్తి చేసేటువంటి వారిగా ఉండాలి. అది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము. దానిని మీరు ఇక్కడ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ దగ్గర పడుతున్న సమయంలో రిజల్యూషన్స్ అని అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటారు, కానీ అతి కొద్ది కాలంలోనే అవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి చాలామంది జీవితంలో జరిగేటువంటిది. అయితే వీరు చూడాలని నిర్ణయించుకున్నారు, దానికి కట్టుబడి ఉన్నారు. మార్గంలో ఎంత కష్టమైన దూర ప్రయాణం కొనసాగించి కష్టానికైనా నష్టానికైనా సహించినటువంటి వారుగా ధైర్యంతో సమాచారం కోసం హేరోదు వద్దకు వెళ్ళటం వీళ్ళు జరిగింది. సరే, హేరోదు వద్దకు వెళ్ళాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం కాబట్టి ఆ విధంగా వెళ్ళటం జరిగింది. హేరోదు వారికి ఇన్ఫర్మేషన్ చెప్పి పంపించాడు. అఫ్ కోర్స్ హేరోదు తన కుటిలంగా ప్రవర్తించాడు. దానిని పక్కన పెట్టినట్లయితే ఇక్కడ జ్ఞానులు చేస్తున్నటువంటిది, ఆ తర్వాత బయటికి వచ్చి ఈ బెత్లెహేముకు వెళ్ళేటప్పుడు నడిపిస్తున్నటువంటి తారను మరలా చూశారు. చూసి దాని నడకను, దాని ప్రయాణమును వీరు వెంబడించటం అనేటువంటిది జరిగింది. దేవుని చిత్తానుసారంగా నీవు నడిచేటువంటి వ్యక్తి అయినట్లయితే కొన్నిసార్లు నిన్ను తార నడిపించేటువంటి విధంగా దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఆ తార లేకుండగానే నువ్వు నడవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈ రెండు విషయాలు కూడాను ఈ జ్ఞానుల విషయంలో జరిగినట్లుగా మనం చూస్తున్నాము. వారు తారను ఎక్కడైతే చూచారో అక్కడ నుండి హేరోదరాజు యొద్దకు వచ్చే వరకు వారిని తార నడిపించలేదు. వారంతటా వారే వారి ప్రయత్నం వలన వారి ఇన్ఫర్మేషన్ అడుక్కుంటూ మరి ఒక విధంగా అక్కడకు రావాలి అనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనది. ఆ తర్వాత హేరోదు యొద్ద నుండి బెత్లెహేముకు వెళ్లే వరకు తార నడిపించటం అనేటువంటిది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ రెండిటికి మనము సిద్ధపడినటువంటి వారమై ఉండాలి. నిన్ను తార నడిపించినప్పుడు నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు, సంతోషంగా వెళతా ఉంటావు, ఆనందంతో వెళతా ఉంటావు, అత్యానంత భరితుడు పోయి వెళుతూ ఉంటావు. అయితే తార నడిపించినప్పుడు కూడాను నీ యొక్క ప్రయత్నం చొప్పున, నీ యొక్క తేజస్సును ఉపయోగించి, జ్ఞానమును ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి ఇరుకులను, ఇబ్బందులను నీవు దాటుతూ నీ నిర్ణయమునకు కట్టుబడినటువంటి వాడవై ఉండి దాన్ని కొనసాగించేటువంటి వాడుగా నువ్వు ఉండవలసి ఉన్నది. ఈ జ్ఞానుల యొక్క వృత్తాంతం నుండి మన జీవితంలో, విశ్వాసులమైనటువంటి మన జీవితంలో రెండు రకములుగా సాగేటువంటి ఈ యొక్క నడకను మనము చూడగలుగుతాము. తార కనపడినప్పుడు తారను అనుసరించేటటువంటిది నీ యొక్క నువ్వు చేయవలసినటువంటి పని అయినది. తార లేనప్పుడు వేరు, తారు ఉన్నప్పుడు వేరు. తార కనపడినప్పుడు తారను నీవు అనుసరించి నడవలసి ఉన్నది. దానికి భిన్నంగాను వెళ్ళినట్లయితే తప్పు మార్గంలో వెళ్ళిపోతావు. మనము ఈ యొక్క జ్ఞానుల వృత్తాంతము నుండి ఈ విషయమును మనము అర్థం చేసుకుంటాము. అయితే మన జీవితంలో కూడా వీరేమైతే చేస్తూ ఉన్నారో అదేవిధంగా మనం కూడా చేసేటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. తర్వాత బిడ్డ ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్రదేశానికి వచ్చిన తర్వాత వారు అత్యానంద భరితులై లోపలికి వెళ్ళి తల్లిని శిశువును చూచి ఆరాధించారు. తర్వాత కానుకలు సమర్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. వీరు అంత దూరము నుండి అక్కడ దొరికేటువంటి కొన్ని విలువైనటువంటి వాటిని తీసుకుని ఇక్కడికి వెళుతున్నట్లుగా మనం చూస్తున్నాము. ప్రభు సన్నిధిలోనికి మనం వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనము దేవుడు మన పట్ల చేసినటువంటి మేలులను తలంచుకుంటూ ఆయన యొక్క ఆశీర్వాదము చొప్పున మనము హెచ్చింపబడిన కొలది మనము ఆయన యొక్క సేవలోనూ ఆయన యొక్క పనిలోనూ పాలు పంపులు పొందేటువంటి వరంగా ఉంటూ దానికి చేయూతనిచ్చేటువంటి వరంగా మనము వేసేటువంటి కానుకలు అనేటువంటివి ఉండవలసి ఉన్నది. ఇక్కడ జ్ఞానులు సమర్పించినటువంటి కానుకలు చూసినట్లయితే అవి బహు విలువైనవి. కాబట్టి నీకు దేవుడు ఎంత ఇస్తాడో దానిని బట్టి దేవుడు తాను ఎక్స్పెక్ట్ చేసేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. నీవు అతి పేదవాడి అయినట్లయితే నీ యొద్ద రెండే కాసులు ఉన్నట్లయితే ఆ రెండే కాసులు నీవు వేసేసినట్లయితే నీవు నీ జీవితాన్ని అంతటినీ ఆయన చేతిలో పెట్టినటువంటి వాడుగా ఉంటావు. నీ యొద్ద ఎంతో ద్రవ్యం ఉన్నట్లయితే నీవు దేవుని చేత ఆశీర్వదింపబడిన దానికి తగిన విధంగా నీవు కానుకను ఆయనకు వేసేటువంటి వాడవైనట్లయితే అప్పుడు నీవు మరలా ఆశీర్వదింపబడేటువంటి వాడవై నువ్వు ఉండగలవు. ఇది మనము జ్ఞాపకం ఉంచుకునవలసి ఉన్నది. ఇక చివరికి ఏమైనా రాయబడినదంటే అక్కడ హేరోదునొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశానికి తిరిగి వెళ్ళినట్లుగా అంటే దేవునికి లోబడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ హేరోదు వద్దకు వెళ్ళినట్లయితే ఉన్నటువంటి ముప్పును స్వప్నము చేత తెలియజేయబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై అనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుడు రకరకాలుగా మనకుతో మాట్లాడేటువంటి వాడై ఉంటాడు. కొన్నిసార్లు దూతను పంపి మనకు తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు తన వాక్యము ద్వారా తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు స్వప్నమందు తెలియజేసేటువంటి వాడుగా ఉంటాడు. కొన్నిసార్లు గాడిద కూడా మాట్లాడే విధంగా దేవుడు గాడిద ద్వారా మనకు తెలియజేసేటువంటి వాడై ఉండవచ్చును. ఈ రకంగా దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు. అయితే దేవుడు నీతో తెలియజేసినటువంటి ఆ సమాచారమును నువ్వు విని దానికి సరైనటువంటి విధంగా రెస్పాండ్ అవుతూ నీ జీవితమును క్రమపరుచుకున్నప్పుడు అది నీకు ఉపయోగకరమైనటువంటిదే ఉంటూ ఉంటుంది. ఇక్కడ జ్ఞానులు హేరోదునొద్దకు వెళ్ళవద్దు అని దేవుని చేత స్వప్నమందు బోధింపబడినప్పుడు వారు దానికి విధేయులైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. మనం కూడా విధేయులైనటువంటి వారంగా ఉండవలసి ఉన్నది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ యొక్క అంశములను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ తార కనిపించింది జ్ఞానులకు. కనిపించి ఆ తార కనపడటం వలన ఇది ఏమై ఉండవచ్చును అనేటువంటి అంశాన్ని వారు నిర్ధారించుకునేలాగా తమకున్నటువంటి పరిజ్ఞానాన్ని దానితో జోడించి ఏమై ఉండవచ్చును అనేటువంటిది తెలుసుకున్నట్లుగా దేవుడు వారికి తారను కనపరిచాడు, దూతను కనపరచలేదు. గొల్లల విషయంలో దూతను కనపరిచి దూత ద్వారితో మాట్లాడునట్లుగా ఎగ్జాక్ట్గా ఎక్కడ క్రీస్తు ప్రభు పుట్టనై ఉన్నాడో ఆ యొక్క అడ్రస్ను ఎగ్జాక్ట్గా దూత ద్వారా తెలియజేసేయటం జరిగింది. అయితే జ్ఞానుల విషయంలో ఆ విధంగా జరగలేదు. తార మాత్రమే కనపడింది. ఆ తార ఆ తర్వాత మిస్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ గైడ్ చేసింది. ఈ విధంగా ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క విధంగా దేవుడు చేసేటువంటి కార్యములు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఒకరికి ఒక విధంగా జరిగింది కాబట్టి అందరికీ అదే విధంగా జరుగుతుంది అనేటువంటి ఆ యొక్క గ్యారంటీ అనేటువంటిది, అష్యూరిటీ అనేటువంటిది ఎక్కడా ఉండదు. కాబట్టి నీ విషయంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ప్రక్కవాడికి ఏదో విధంగా పనిచేశాడు దేవుడు తన జీవితంలో అని నువ్వు విన్నప్పుడు అదే విధంగా దేవుడు నీ యొక్క జీవితంలోనూ పనిచేస్తాడని నువ్వు ఆశించకూడదు. దేవుడు నీతో నీకు తెలియజేసేటువంటి ఆ విధానములు అవన్నీ కూడాను వ్యత్యాసంగా ఉండవచ్చు. కాబట్టి దేనికైనా మనము సిద్ధపడినటువంటి వారమై దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వారంగా దేవుని యొక్క మాటకు లోబడేటువంటి వారంగా మనము ఎల్లప్పుడూ ఉండవలసి ఉన్నది. చివరిగా మనము ముందు చదవనటువంటి కొంత వాక్య భాగమును ఇప్పుడు చూసినట్లయితే అది అదే అధ్యాయంలో 16-18 వరకు వ్రాయబడి ఉన్నది. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుని వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లెహెములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమే ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు నొందనలక ఉండెను అని ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. దేవుని చేత స్వప్నమందు బోధింపబడిన వారే జ్ఞానులు హేరోదనకు వెళ్లకుండా మరి ఒక మార్గములో వెళ్లిపోవటం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత వేచి చూస్తున్నటువంటి హేరోద్రాజు తన యొద్దకు జ్ఞానులు రాలేదు, ఆయనను హేళన చేస్తూ మరొక మార్గమున ఎక్కడికో ఏటో వెళ్ళిపోయారు అనేటువంటి ఆ యొక్క విషయమును నిర్ధారించుకున్న తర్వాత ఆయన చేయాలని ఆశించినటువంటి ఆ యొక్క పన్నాగమును ఎలా కార్యరూపంలో పెట్టాలి అనేటువంటి దాని విషయం ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. వారు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే దాని ప్రకారము పిన్ పాయింటెడ్గా ఆయన చేయాలని అనుకున్నటువంటి దాన్ని చేసుండేవాడు. అయితే అలా లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పజిల్ ఎలాంటిదంటే, ఉద్దేశము పుట్టినటువంటి శిశువు ఖచ్చితంగా చనిపోవాలి. అయితే ఈ శిశువు ఎక్కడ ఉన్నాడు? అక్కడే ఉన్నారా? ఇంకొంత ఎక్కడికన్నా మూవ్ అయిపోయి ఉండవచ్చు. సరే, ఇప్పుడు జ్ఞానులు శిశువు పుట్టినట్లుగా చెప్పినటువంటి ఆ యొక్క కాలము పలాని కాలము, కాబట్టి అప్పటి నుండి లెక్క వేసుకుంటే ఇప్పుడు శిశువు యొక్క వయసు ఎంత ఉండి ఉండవచ్చును? సుమారుగా 1-1.5 సంవత్సరాలు ఉండి ఉండవచ్చును. కాబట్టి తప్పనిసరిగా శిశువు చంపబడాలి అని అంటే వారు బెత్లెహెములోనే కాదు, ఈ యూదయ మొత్తం సకల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడాను దానికి ఇంకో 6 నెలల వయసు కలిపి 2 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ కనుక నేను చంపేసే లెక్క అయితే తప్పనిసరిగా ఆ శిశువు వీళ్ళతో పాటు చనిపోతాడు అని నిర్ణయించుకున్నటువంటి ఈ దౌర్భాగ్యుడైనటువంటి హేరోదు ఆ విధంగా చేయటానికి పూనుకున్నాడు. ఇక్కడ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోవాలని చూసినటువంటి హేరోద్రాజు జ్ఞానులు తిరిగి వెళ్లేటప్పుడు తాను వారిని కోరని విధంగా తీసుకుని రమ్మని సెలవిచ్చిన సమాచారం ఆధారంగా బిడ్డను చంపించేందుకు పన్నాగం పన్నాడు. అయితే ఆ పన్నాగం బెడిసి కొట్టింది అని తెలుసుకున్నటువంటి తాను మరింత ఘాటుకానికి ఒడిగట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. స్వార్థ ప్రయోజనాలని, స్థానాన్ని, పదవిని ఆశించేటువంటి వారు వాటిని పొందేందుకు దేనికైనా ఒడిగట్టేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. అయితే సువార్త సేవ విషయంలో కూడా ఈ దినాలలో ఈ విధమైన పరిస్థితులను మనము చూస్తూ అనేటువంటిది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయము. దీని విషయమై మనం అందరం కూడా ప్రార్థించవలసి ఉన్నది. ఈ జ్ఞానుల యొక్క వృత్తాంతము నుండి మనం తెలుసుకునేటువంటిది ఏంటంటే, దేవుడు గొల్లలకు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు, విద్య లేనటువంటి వారికి. జ్ఞానులకును తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అయితే ఈ ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానములో తేడా ఉన్నది. ఒకరికి స్పష్టమైనటువంటి పిన్ పాయింటెడ్గా ఎక్కడ పుట్టనై ఉన్నాడో ఆ సమాచారమును దూత ద్వారా తెలియజేస్తే, రెండవ వారికి వారి జ్ఞానమును సహా జోడించి దానితో పాటు వారికి వారు తెలుసుకోనాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేసి తారను మాత్రమే వారికి చూపించాడు. ఈ మొత్తము జరిగినటువంటి సంఘటనలో దేవుడు నిర్ణయించిన ప్రకారంగా తన ప్రణాళికను ప్రవక్తల ద్వారా పలికించినటువంటి ఆ మాటలు నెరవేరునట్లుగా సమస్తమును ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. ఈ సంఘటన అంతటిలో జ్ఞానులను ఆయన రక్షించున్నాడు, శిశువును కూడా ఆయన రక్షించున్నాడు. ఈ విధంగా ఆయన పరిస్థితులను దేనినైనాను చక్క పెట్టగలిగినటువంటి వాడని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. తర్వాత హేరోదు విషయం మనం చూసినప్పుడు, ఒక వ్యక్తి స్వార్థపరుడు అయినట్లయితే తన పదవిని, తన స్థానాన్ని కాపాడుకునేందుకు అతను ఎటువంటి వాడైనప్పటికీ అతను ఎంత కిందకు దిగజారిన పనులన్నా కూడా చేయగలిగినటువంటి వాడే ఉండగలడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి మనం ఎలా ఉన్నాము, మనము ఏ పొజిషన్లో ఉన్నాము, ఎక్కడ ఉంటున్నాము, మనకున్నటువంటి సమస్యలు ఏంటి, మన ముందున్నటువంటి సవాళ్ళు ఏంటి, మనకి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క కృపలను మనం తలంచుకుంటూ మనము దేవునికి నమ్మకమైనటువంటి వారంగా ఉండగలుగుతున్నామా, ఈ దినమందు మనము పరీక్షించుకునవలసి ఉన్నది. గొల్లల వలె, జ్ఞానుల వలె మనం కూడా శిశువైన యేసునద్దకు వెళ్ళి మనం ఆయనను ఆరాధించేటువంటి వారంగాను, ఆయనకు మొక్కేటువంటి వారంగాను, ఆయనకు మన కానుకలను సమర్పించేటువంటి వారంగాను ఉండవలసి ఉన్నది. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభువు మనకు ఒక్కొక్కరికి సహాయము చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడువైన తండ్రి, ఈ సాయంత్రం సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యము నిమిత్తమై మీ పాదములకు వందనములు. మేము ఎల్లప్పుడూ నీ యొక్క బిడ్డలమై నిలిచి మీ సన్నిధి యందు మేము ఆనందించవచ్చు. మీరు మాకు తెలియజేసేటువంటి ఆ యొక్క సమాచారమును మేము ప్రభు ఎల్లప్పుడు విని దాని ప్రకారం నడుచుకునేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. మీరు మీ యొక్క సొంత పద్ధతులను ప్రతి ఒక్కరికి కలిగి ఉన్నారు కాబట్టి మీరు మాతో మాట్లాడేటువంటి ఆ పద్ధతులను మేము గ్రహించగలుగుతున్నట్లుగా మీరు మా పట్ల చూపేటువంటి ఆ యొక్క ప్రేమను మేము అర్థం చేసుకుని ఎల్లప్పుడూ మీ బిడ్డలమై నిలిచి బ్రతకగలుగునట్లుగా మాకు సహాయం చేయండి. మేము హేరోదులము గాను మా స్థానముల విషయమై మా యొక్క పదవుల విషయమై ఇతరమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై స్వార్థ ప్రయోజనమును కోరుతూ బుద్ధిహీనతతో ఏ స్థితికైనను దిగజారిపోయేటువంటి వరంగా ఉండేటువంటి వరంగా మీకు కాకుండా మమ్మలను రక్షించండి. క్రీస్తునామందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.